சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பதக்கொண்டோ அத்தியாயம் மொதட்டி ஸ்லோகம்.
அர்ஜுன உவாச மதனுக்ரஹாய பரமம் குஹ்யமத்யாத்ம சந்நிதம் யத்வயோக்தம் வசஸ்தேன மோஹோயம் விகதோ மம பவாப்யயௌ ஹி பூதானாம் ஸ்ருதௌ விஸ்தரஷோமயம் ஸ்வத்தஃ கமலபத்ராக்ஷம் மாஹாத்மியமபி சாவ்யயம்.
கிருஷ்ண பரமாத்ம ఈ 11వ అధ్యాయంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నారు అర్జునుడికి. అర్జునుడు, నాకు విశ్వరూపాన్ని చూపించవలసినది అని అడిగాడు. మనమంటాం తెలుగులో, అడిగితే గాని అమ్మైనా పెట్టదు అని. అందుకని మనం ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి, ఏదైనా ఇది పొందాలి నేను అనేటువంటి భావన రావాలి మనసులో. ఇది పొందాలి, ఇది కావాలి నాకు అనేటువంటి భావన సద్భావన అయి ఉండాలి. భావన ఉండాలి, సంకల్పం ఉండాలి. కానీ లౌకికమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వాటిని కోరకుండా నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి సుఖాన్నిచ్చేది, ఆనందాన్నిచ్చేది, తృప్తినిచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని భావన చేయడం, కోరుకోవడం, సంకల్పించడం మనిషి పురోగతికి తోడ్పడుతుంది. ఈ విషయం అవగాహనకు రావాలి మనకు. అందుకని ఎప్పుడైతే మనం సత్సంకల్పాలు చేస్తామో, మంచి సంకల్పం, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి, పరమ పురుషార్థాన్ని పొందడానికి ఏదైతే గమ్యం ఉంటుందో దాన్ని సంకల్పిస్తే భగవంతుడు అన్ని రకాల సహాయపడతాడు. ఇది కూడా గ్రహించాలి మనం. సత్సంకల్పం ఒకటి చేయాలి, సద్భావన, సత్సంకల్పం నిత్యం. ఆ సత్సంకల్పం, సద్భావన కూడా దేనికి చేస్తున్నాను అనేటువంటి విచక్షణ కూడా ఉండాలి. నా యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చేస్తున్నాను. ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంటే ఏమిటి అంటే మోక్షం కోసం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు మోక్షం కోసం? మోక్షం అంటే ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మజ్ఞానం పొందితే కానీ నిత్యమైనటువంటి, శాశ్వతమైన సుఖం దొరకదు అని చెప్పి నాకు తెలిసిందండి అన్నారు. ఎవరో చెప్పారు కాదు, మళ్ళీ నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అనుభవపూర్వకంగా అంటే ఏమిటి? ఎన్నో అనిత్యమైనటువంటి భోగాలు ఉన్నప్పటికీ నాకు శాంతి లేదు కదా, తృప్తి లేదు కదా, సందేహాలు ఉంటూనే ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అనిత్యం, ఇవ్వవు అని చెప్పి నాకు నిర్ధారణ కావాలి మనసులో. ఎవరో చెప్తే వచ్చే వైరాగ్యం కాదు, నాకు నేనుగా ఆ యొక్క నిర్ధారణ తెచ్చుకున్న తర్వాత సత్సంకల్పం చేసినా అది నిలుస్తుంది. అటువంటి సత్సంకల్పం చేస్తే పరమాత్ముడు కూడా అనుగ్రహిస్తాడు శీఘ్రంగా. అది అనుగ్రహించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అవన్నీ ఏర్పరుస్తాడు భగవాన్. అందుకని నిజంగా భక్తితో పరమాత్ముణ్ణి నమ్మిన వాళ్ళు ఏమవుతుందో రేపు ఎలా జరుగుతుందో అనేటువంటి చింతనే ఉండదు వాళ్ళకి. అర్థమైందా? వాళ్ళకి ఏమవుతుందో ఎలా అవుతుందో ఎలా జరుగుతుందో ఏమో అన్న భయం చింతన ఉండదు. అసలు అలా లేకపోవడమే పెద్ద రిలీఫ్ అన్న. కానీ మన జీవితం అట్లా లేదే, అంత ఉల్టాగా ఉంది. ఇప్పుడు రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో పిల్లలు ఎలా ఉంటారో పిల్లలు చూస్తారో చూడరో ఆస్తి ఇద్దామా వద్దా పూర్తిగా రాద్దామా వద్దా కొంచెం ఉంచుకొని రాద్దామా ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనకు పరమ గమ్యం అనేటువంటిది నిర్ధారణ కాలేదు అని అర్థం. పరమ గమ్యం ఏమిటి? ఆత్మజ్ఞానం మోక్షం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దశరథుడికి నలుగురు పుత్రులు ఉన్నప్పటికీ కూడా ఏమైంది, ఒక్క పుత్రుడు లేడు తను చనిపోయేటప్పుడు. చూడండి పుత్రులు దేనికోసం? మన మరణకాలంలో వాడు మన పక్కన ఉండాలని కదా కంటారు. కానీ అటువంటి దశరథ మహారాజుకి పుత్ర శోకంతో మరణించాడు కాబట్టి ప్రారంభాన్ని ఎవరు ఆపలేరు. మనం దిగులుపడి చింతపడి ప్రయోజనం లేదు. కానీ భగవత్ నిర్ణయం అని ఒకటి ఉంది, దానికి నేను అనుగుణంగా వెళ్ళడమే అనేటువంటి సంకల్పం మనసులో భావన రావాలి. అలా సంకల్పంతోనే అర్జునుడు పరమాత్ముడికి శరణాగతిని పొందిన తర్వాత శరణు వేడిన తర్వాత సరెండర్ అయిన తర్వాత పరమాత్ముడే అంతా అనేటువంటి భావన వచ్చింది. అలా రావడం వల్లనే పరమాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. చూడండి ఎంత దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ముందు, తర్వాత తన విభూతులన్నింటినీ గురించి చెప్పాడు. మొదటి 6 అధ్యాయాల వరకు ఆత్మస్వరూపాన్ని అధ్యాత్మ సంగీతం అనే విద్యని, ఆత్మానాత్మ వివేకంతో కూడినటువంటి విద్యని అర్జునుడికి ప్రసాదించాడు. సాక్షాత్ పరమాత్మ నుంచి తెలుసుకున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడు ఎంత గొప్పవాడై ఉండాలి? మనకు అర్జునుడు అంటే యుద్ధంలో పారిపోవడానికి ప్రయత్నించాడనే గుర్తుంటుంది. కానీ అర్జునుడికి ఉన్నటువంటి అధికారిత్వం, ఆ వేదాంతం వినాలి వినాలి అంటే ఒక అధికారిత్వం ఉండాలి, అర్హత ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. నువ్వు చెప్పినటువంటి ఆత్మానాత్మ వివేకం వల్ల ఆత్మానిత్యం, ఆత్మ సర్వగత, ఆత్మను చంపడం అనేటువంటిది, చనిపోవడం అనేటువంటిది, చంపబడటం అనేటువంటిది లేదు అని చెప్పావు. నా యొక్క మోహం పోయింది, అధ్యాత్మ సంగీతం నా మీద అనుగ్రహం చేత నువ్వు నాకు నేర్పావు చెప్పించావు. అనుగ్రహాయ పరమం గుహ్యం, అందరికీ లభించేటటువంటిది కాదు ఇది, రహస్యమైనటువంటిది, గుహ్యమైనటువంటిది. పరమం గుహ్యం సుప్రీం సీక్రెట్ అన్నమాట. ఆ రహస్యాల్లో కూడా చిన్న రహస్యం పెద్ద రహస్యం ఉంటుంది కదా, చాలా నిగూఢమైనటువంటి రహస్యం. అటువంటి విద్యను నాకు ఇచ్చావు నువ్వు. అంతేకాకుండా నీ యొక్క మాటల వలన నాకు అయం మోహ విగత, మమ మోహ విగత, నా యొక్క మోహం పోయింది అని చెప్తున్నాడు. అది మొదటి చట్టంలో చెప్పినటువంటి ఆత్మవిద్యకి ఇది ఆన్సర్ వచ్చేసింది. అంటే అర్జున పాస్ అయినాడు, అర్జునుడు పాస్ అయినాడు ఎగ్జామ్లో. శోకం మోహంతో కదా వచ్చాడు అర్జునుడు. శోకాన్ని మోహాన్ని పోగొట్టవలసింది అంటే కృష్ణ పరమాత్మ ఆ యొక్క పరావిద్యని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? బోధించాడు, పదం పదం చెప్పి, వాక్యం వాక్యం చెప్పి, వివరంగా ఒక్కొక్క చోట చెప్పిన విషయాన్నే మళ్ళీ ఇంకొక మాటలతో వేరే రూపంగా చెప్పి అర్జునుడిలో ఉన్నటువంటి ఈ శోకమోహాలకి కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అప్పుడు ఏం చెప్పాడు అర్జునుడు చూడండి, త్వయా ఉక్తం వచః తేన, నీ చేత చెప్పబడిన మాటలకే నా యొక్క మోహము తొలగింపబడినది. అంటే ఏమిటి, మోహానికి కారణమైనటువంటి అజ్ఞానం తొలగింపబడింది. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో, ఆత్మ అజ్ఞానం, ఆత్మ అజ్ఞానమే కదా మోహానికి కారణం. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఎలా వచ్చింది, కృష్ణ పరమాత్మను బోధించడం వల్ల వచ్చిన వెంటనే ఏమైంది, మోహం విగత, మమ మోహం, నా యొక్క మోహం పోయింది అని చెప్పేశారు. అందుకని వెంటనే ఎప్పుడైనా వింటూ ఉంటే శాస్త్రం చాలా బెనిఫిట్ గా ఉందండి, ఉపయోగంగా ఉందని అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి కదా గురువుకు, చెప్తే ఫర్దర్ కంటిన్యూస్ టీచింగ్ అన్న. లేకపోతే ఏమండి, సంవత్సరాల తరపు వస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, కూర్చుంటున్నాం, చాలా ఆడిస్తూనే ఉన్నాం. ఎక్కడ ఉన్నారు స్టూడెంట్స్, ఏమిటి, ఏమన్నా పురోభివృద్ధి ఉన్నదా, అట్లీస్ట్ ఇన్ వరల్డ్ ఇంటరాక్షన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, శాస్త్రానికి వచ్చిన తర్వాత, చదివిన తర్వాత దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్, నాలో చాలా మార్పు వచ్చేసింది, నా ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది, నా నడవడికలో మార్పు వచ్చింది, దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది అని చెప్పి మనసులో పెట్టుకుంటే గురువుకి ఎట్లా తెలుస్తుంది, అప్పుడప్పుడు గురువుకి కూడా కొంచెం చెప్తే ఆనందంగా ఉంటుంది కదా. నేను అడగట్లేదండి మిమ్మల్ని, ఆ ఉద్దేశంతోనే అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు, నేను ఇంతసేపు చెప్పాను, ఉపన్యాసం ఇచ్చాను, నీకు క్లాస్ తీసుకున్నాను, ఈ మోహ శోకం ఏమన్నా పోయిందా అని చెప్పి కృష్ణ పరమాత్ముడికి అనిపిస్తుందా లేదా మనసులో, కృష్ణుడికి అర్థమైంది. అందుకని ఇది దేనికోసం చెప్తున్నాడు గురువు. మొన్న ఒక ఒక క్లాస్లో ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, చెప్పాను ఆ విషయం చెప్పలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, యూనో, చాలా సంతోషం వేసింది ఆవిడ ఆ విషయం చెప్తుంటే. చాలా పెద్దవాళ్ళు ఇద్దరు, ఆయనకి 70-75 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి 65 పైన ఉంటాయి. ఒక క్యాసెట్ విని అందులో ఎఫ్ఐఆర్ గురించి చెప్తాను కదా, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, ఈ కోపం అనేటువంటిది ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది వేదాంతానికి వచ్చిన తర్వాత, ఎఫ్ అని చెప్పాను, ఐ అంటే ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది, అంత తీవ్రంగా రాదు కోపం, రికవరీ పీరియడ్ కూడా వెంటనే పెరుగుతుంది, రికవర్ తొందరగా రికవర్ అవుతా అని చెప్పి ఎఫ్ఐఆర్ అని చెప్పేదాన్ని గుర్తుంది కదా మీకు, ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని. ఆ ఎఫ్ఐఆర్ వచ్చినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఆ క్యాసెట్ ఆయన విన్నాడు, హస్బెండ్, బాబు హస్బెండ్ ఈజ్ అనేబుల్ టు కమ్, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి రావాలనుకు, ఈవిడ క్యాసెట్ తీసుకెళ్తే ఆయన వింటాడు. విని భార్యతో చెప్పాడు, ఇటువంటి సబ్జెక్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎంత కాలంగా, నాకు కావాల్సినటువంటి విషయం ఇది, ఆయనకి కోపం ఎక్కువ, ఇంత వివరంగా ఈ ఎఫ్ఐఆర్ గురించి ఆయన విన్న తర్వాత ఆయనకి కడుమ నీళ్లే వచ్చినాయి. భార్యతో చెప్పాడట, ఈ క్యాసెట్ నువ్వు స్వామిని అడిగి మన కోసం రోజు వినటానికి నాకు ఒకటి తీయించురా. భార్య కూడా చాలా ఆనందం, ఈ క్యాసెట్ విని ఎంతో మారిపోయినారండి ఆయన ఇప్పుడు, ఎంతో బాగుంది ఆ సబ్జెక్ట్ అని చెప్పి విషయం తీసుకుని నేను తెలియంది. ఎందుకంటే ఆ ప్రయోజనాన్ని పొందాలి, దేనికి చదువుతున్నాం, మన జీవితంలో ఒక శాంతి, ఆనందం, తృప్తి రావడం కోసం చదువుతున్నాం, ఏమన్నా మార్పు వస్తున్నదా లేదా అని మనం చూసుకోవాలి అని. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, చెప్పకపోయినా మనసులో వచ్చిందేమో నేను ఆశపడుతున్నాను ఏదన్నా ఉంటే. కాబట్టి అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ, నా మోహం పోయింది, మమ మోహం విగత మమ అని ఫస్ట్ శ్లోకంలో చెప్పిన తర్వాత, అయం మోహ మమ మోహ విగత, స్వయా వచ నీ యొక్క మాటల చేత నా యొక్క ఈ మోహము అని అర్థం. చూడండి ఎలా ఉంది పదాలు, స్వయా ఉక్తం వచ తేన మోహం అయం విగత మమ, అంటే ఎట్లా చేయాలి అన్వయం, స్వయా ఉక్తం నీ చేత చెప్పబడిన అని అర్థం, వచ మాటల చేత, తేన ఆ మాటల వలన, మమ మోహం ఆ మాటల చేత, మమ నా యొక్క మోహం ఈ మోహము, అయం మోహ నా యొక్క ఈ మోహము అని అర్థం. మమ అంటే నా యొక్క, అయం అంటే ఈ మోహం, ఈ మోహం అంటే ఏ మోహం వలనైతే, మోహం అంటే తమిళంలో తెలుగులో ఇంకొక అర్థం అనుకుంటారు, మోహం అంటే వ్యామోహం, ఆ వ్యామోహం అర్థం వేరు. ఇక్కడ మోహం అంటే డెల్యూషన్ అనమాట, రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, విషయాన్ని విషయంగా సరిగ్గా తెలుసుకోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం మోహం. ఆ అర్థంలో తీసుకోవాలి ఇక్కడ, నాట్ వ్యామోహం. ఈ మోహము తొలగిపోయింది అని చెప్పిన తర్వాత రెండవ శ్లోకంలో ఏం చెప్పారు, నీవు ఈ యొక్క సృష్టికి భవ అప్యయౌ భూతానాం, ఈ జీవరాశి అంతటికి నువ్వే కారకుడు అని చెప్పావు. ఎక్కడి నుంచి? 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చెప్పారా లేదా? ఉపాదాన కారణమని, సృష్టికి కారణమని చెప్పి, సృష్టి స్థితుల కారణమని చెప్పి చెప్పారు కదా. భవం అంటే సృష్టి, లయం, అప్యయం అంటే సృష్టి లయ, ఈ రెండిటికి కూడా నీవే కారణమని చెప్పి చెప్పావు. నాకు తెలిసింది ఈ జీవరాశులంతటికీ కూడా, కనుక నీ యొక్క వైభవం మహామాహాత్మ్యం, తెలుగులో చాలా సినిమాలు వస్తాయి, వెంకటేశ్వర మహాత్మ్యం, కృష్ణుని రాముడి మహాత్మ్యం, ఇలా మహాత్మ్యాలు చాలా వస్తాయి, వైభవాలు, మహాత్మ్యం, జనం చాలా మంది వస్తారు ఆ సినిమాకి. ఇప్పుడు వెళ్తున్నా, ఇప్పుడు తీయడం లేదు అనుకుంటా అటువంటి సినిమాలు. వెంకటేశ్వర మహాత్మ్యం అని చెప్పి మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, చాలా బాగుంటుంది సినిమా. అటువంటి సినిమాలు ఎవరు తీస్తున్నారండి ఇప్పుడు? అది చూస్తుంటేనే ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది, అంత బాగా తీసేవాళ్ళు ఆ రోజుల్లో. మహాత్మ్యం, ఎటువంటి మహాత్మ్యం, ఎంత చూసినా తరగనటువంటి మహాత్మ్యం, అవ్యయం, వ్యయం కానటువంటిది, ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి మహాత్మ్యం మయా శృతౌ, నా చేత వినబడింది నీ నుండి. మయా శృతౌ, మయా అంటే నా చేత, శృతౌ వినబడింది అని అర్థం. ఎలా చెప్పావు నువ్వు? విస్తరశః స్వత్తః, నీ నుండి నేను విస్తారంగా విన్నాను. విస్తారంగా అలా ఉండాలి గురువు అంటే. గురువు అంటే ఒకటి అడిగితే 10 చెప్పేటట్లుగా ఉండాలి, ఒకటి అడిగితే సగం చెప్పి పోకూడదు. అంటే గురువుకి ఎంతో కరుణ కృప ఉంటేనే ఇలా చెప్తే ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక విధంగా చెప్పేటట్టు, నీకు అర్థం కాకపోతే ఇంకొక విధంగా చెప్తాను అని చెప్పి గురువే ప్రేమ కరుణ దయా ఉంటే శిష్యుడి మీద అలా చెప్తారు. లేకపోతే ఎందుకంటే మన కండ సోషములకి ఏమో అర్థమయ్యేదే ఏమన్నాను, అర్థమయ్యే వాళ్ళకి నువ్వు చెప్పేది ఏముంది? అర్థమయ్యే వాళ్ళకి, బాగా తెలిసే వాళ్ళకి గురువు చెప్పేదే ఉందండి. అర్థం కాని వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం గురువు యొక్క గొప్పతనం కదా. అదే ఎంత మంద బుద్ధులనైనా కూడా ప్రేరేపణ తీసుకొచ్చి వాళ్ళలో వినాలనేటువంటి ఉత్సాహం కలిగించేటటువంటి గురువే గురువు. అందుకని వీళ్ళందరూ డల్ పీపుల్ అండి. డల్ పీపుల్ మీకు చెప్పకపోతే నువ్వు ఎవరికి చెప్తావు? స్కూల్లో టీచర్స్ కూడా, అందుకని ఇంటెలిజెంట్ పీపుల్కి చెప్పడంలో పెద్ద విశేషం లేదు. ఇంటెలిజెంట్ పీపుల్, హై ఇంటలెక్చువల్స్కి ఎలైట్ పీపుల్ అంటుంటారు. ఎలైట్ పీపుల్కి నువ్వు చెప్పేది ఉంది పెద్ద గొప్పతనం, ఆల్రెడీ దే హ్యావ్ నాలెడ్జ్. అట్లా కాకుండా తామరులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం, అది విస్తరశ చెప్పడం అన్నమాట. విస్తారంగా చెప్పడం, ఒకటి అడిగితే 10 చెప్పే విధంగా ఉండాలి గురువు, తయారుగా ఉండాలన్నమాట. ఒకటి రెండు చదువుకు వచ్చి ముక్కున పెట్టుకొని గడగడగా చెప్పేసిపోతే ఇంక రెండో ప్రశ్న అడిగితే చెప్పకుండా తర్వాత చూస్తానన్నప్పుడు, అంటే గురువుకి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి చూడండి. ఒక గంట క్లాస్ అంటే కనీసం 7 గంటలు 8 గంటలు ప్రిపరేషన్ క్లాసుకి. ఏమైనా ఒక గంట క్లాసుకి 7 గంటలు ప్రిపరేషన్ అన్నా, చదివిందంతా చెప్పలేము, అంత కష్టం. గురువు యొక్క బాధ్యత సామాన్యం కాదు. ఎంతో తెలిసి ఉండాలి. ఆ నమ్మకంతోనే కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు విస్తారంగా చెప్పావు, నీ చేత చెప్పబడింది, నా చేత వినబడింది, అందుకని ఏకరూప విశ్వరూప. విశ్వరూపం అంటే ఏమిటి, దానికి అర్థం చేస్తాను. విశ్వమే రూపముగా కలిగినటువంటి పరమాత్ముడు అని అర్థం. ఎవరి రూపమైతే ఈ విశ్వమో ఈ ప్రపంచమో, అటువంటి పరమాత్ముడు విశ్వరూప అన్నారు. అందుకని ఏకరూపం అంటే ఏమిటి, శబరి చూసింది రాముణ్ణి, ఆ మిగతా మహాత్ములందరూ కూడా ఏకరూపంలో చూశారు, అది ఏకరూప భక్తి అంటాం. మరి ప్రపంచానంతా పరమాత్ముడిగానే చూడాలంటే ఎలా చూస్తాం, అది కనెక్షన్ ఇక్కడ. ఆ పరమాత్ముడే ప్రపంచంగా మారాడు అన్నాడు. మారాడు అంటే ఏమిటి, అప్పియరింగ్ అన్నాడు, తనకు తానుగానే ఈ ప్రపంచంగా పరిణామం చెందాడు. ఎటువంటి పరిణామం, తను మారకుండానే ఈ ప్రపంచంగా మారాడు. వీటన్నిటికి చాలా సచిల్ మీనింగ్ ఉంది లోపల. లోపల అంటే ఏమిటి, ఇది వినంగా వినంగా వినంగానే అర్థం కాదు. అందుకని సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ మీనింగ్ లెస్. ఆయన ఏమిటి పరిణామం చెందడం ఏంటంటే, పాలు పెరుగైనట్టుగా, పాలు పెరుగుగా పరిణామమే కదా, పాలు పెరుగు పాల యొక్క పరిణామం, పరిమాణం కాదండి, పరిణామం. పరిణామం అంటే మాడిఫికేషన్. పాలు పెరుగు మారినట్టుగానే భగవంతుడు కూడా ప్రపంచంగా మారిపోయినాడు. పెరుగు వస్తే పాలు లేవు కదండి, మరి పరమాత్ముడు ప్రపంచంగా మారిపోతే అప్పుడు పరమాత్ముడు లేడా, అలా మారలేదు. ఏం కారణం, వివర్త ఉపాదాన కారణం అని చెప్తాం, టెక్నికల్ టర్మ్ వివర్త ఉపాదాన కారణం. తను మారకుండానే మార్పు అన్నమాట, ప్రపంచంగా కనపడుతున్నాడు. తన నుంచే సృష్టి చేశాడు అంటే ఏమిటి, తన నుంచంటే చైతన్య స్వరూపం పరమాత్ముడు ఈ సృష్టిగా పరిణమించాడు. ఇంకా బాగ్లింగ్గా ఉంటుంది మనసు, తనే సృష్టిగా పరిణమించాడు. ఏమిటండి ఇదంతా మీరు చెప్పేది, ఏం అర్థం కాదు. అర్థం కాదు ఎందుకంటే అసలు పాయింట్కి వస్తే కదా అర్థమవుతుంది. పరమాత్ముడు అంటే చైతన్యము, చైతన్యమే ఈ యొక్క ప్రపంచం నామరూపాలుగా కనపడుతోంది. ఆ పరమాత్ముడే చైతన్యం కాబట్టి అంతా ఉన్నది చైతన్యమే కనుక, ఈ చూస్తున్నవాడు కూడా చైతన్యమే కనుక, కాబట్టి ఈ జీవుడు పరమాత్ముడు అని తెలుసుకో అన్నారు. అక్కడ అవుతుంది, నాన్ స్టాప్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడి వరకు నాన్ స్టాప్ అన్నమాట, పోతూనే ఉంటుంది, మీకు అంత ఉండదు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అల్టిమేట్. ఇది కొంచెం టఫ్, టఫ్ అంటే అందుకని ఇక్కడితో ఆపుతా మీరు, లేకపోతే నెక్స్ట్ క్లాస్కే రారు. మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం డోస్ పవర్ఫుల్గా ఇస్తాను, అప్పుడప్పుడు కొంచెం డైల్యూట్ కూడా చేస్తాం. ఎందుకంటే అర్థంగా డైల్యూట్ కానీ చెప్తుంటే మోక్షం వచ్చేది ఎప్పుడు కదా, అంత డైల్యూట్ చేసి చెప్తూ ఉంటే ఈజీగా ఉండాలని చెప్పి. అసలు విషయం రాదు, అసలు విషయం కష్టంగా ఉంటుంది చెప్పి మళ్ళీ మీరు రారు కదా నెక్స్ట్ క్లాసుకు. అందుకని చెప్పి టఫ్ పోర్షన్ చెప్తూ డైల్యూట్ చేస్తూ టఫ్ పోర్షన్ చెప్తూ పోవాలి. హౌ టఫెస్ట్ జాబ్ అనమాట, వెరీ డిఫికల్ట్. ఏంటి పరమాత్ముడు ప్రపంచంగా మారాడు, నువ్వే సృష్టిగా మారావు, ప్రపంచం అంతా నువ్వే, నాకు నీ యొక్క విశ్వరూపాన్ని చూపించవలసింది అన్నాడు. ఎలా చూపిస్తాడండి విశ్వరూపాన్ని, విశ్వం కనపడుతోంది కదయ్యా నీ ముందు. ఆత్మ చైతన్యం, నేను చైతన్యం అనే విషయం అపరోక్షం కదా, డైరెక్ట్. పరోక్షం అంటే ఏమిటండి, పరోక్షం అంటే ఇండైరెక్ట్, ఎక్కడో ఉంది కనపడలే. నేను ఆత్మస్వరూపం, కాన్షియస్నెస్ అనేది అపరోక్షమా, డైరెక్టా, ఇండైరెక్టా? డైరెక్ట్. అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం, తర్క భాషలో చెప్పాలంటే అంతఃకరణం నా యొక్క అంతఃకరణం, అవచ్ఛిన్నం కూడినటువంటి ఉన్నటువంటి మనసులో అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ చైతన్యం అది జీవాత్మ అన్నాం. ప్రత్యక్షమా కాదా, నాకు నేను ప్రత్యక్షమా కాదా అండి, డైరెక్టా కాదా? ఐఎమ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్, అదేవిధంగా పరమాత్ముడు ఈశ్వరుడు ఈ ప్రపంచమే అయితే విశ్వరూపం కూడా ప్రత్యక్షమే కదా, మరి ఇంకెందుకు అడగడం అర్జునుడు? ఈ క్వశ్చన్లు అన్ని మనకు రావు. కమెంటేటర్స్ వ్రాస్తారు దీని మీద, బుద్ధువన సరస్వతి రామరాయ కవి అని ఒక ఆయన చాలా అద్భుతంగా, దే బ్రింగ్ ఆల్ దీస్ థాట్స్, ఆత్మ కూడా మనకు ప్రత్యక్షమే, ఆ పరమాత్ముడే విశ్వంగా మారాడు కాబట్టి ఈ విశ్వము హోల్ ప్రపంచం కూడా ప్రత్యక్షమే, మరి విశ్వరూపం చూపించమని ఎందుకు అడగాలి అర్జునుడు? అర్థం లేని ప్రశ్న అవుతుంది కదా. కాదు కాదు, విశ్వం అంతా కూడా పరమాత్ముడే అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇంద్రియాలతో ఈ శరీరంతో ఈ అంతఃకరణతో తెలుసుకోలేడు కదా. విశ్వం అంతా ఆత్మ అయినప్పటికీ కూడా తెలుసుకోవాలంటే ఇది ఉండే బుద్ధి మనసు కావాలి కదా. నేను ప్రత్యక్షం ఆత్మని తెలుసుకోవడం ఈజీ, కానీ అంతా పరమేశ్వరుడే అని తెలుసుకోవడం కొంచెం కష్టం. కనుక ఎలా తెలుసుకుంటావు అంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను అని చెప్పి చెప్పబోతున్నారు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. తర్వాత తన యొక్క వినయాన్ని ఎలా చూపిస్తున్నాడు అర్జునుడు చూడండి, మూడవ శ్లోకంలో ఇక్కడి నుంచి చదవాలి మనం.
ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వరం ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమం.
స్టూడెంట్స్ కి టీచర్స్ కి టీచర్ కి టగ్ ఆఫ్ వార్ మాదిరి, లైక్ వార్. ఏమిటంటే మీరు నన్ను డైల్యూట్ చేసే స్థితికి తీసుకొస్తారో లేకపోతే నేను చెప్పే హైయెస్ట్ పొజిషన్ మీరు ఎదుగుతారో, అదేదా టగ్ ఆఫ్ వార్. జస్ట్ జోక్, ఓకే? అర్థం కాలేదు నేను చెప్పింది. ఇప్పుడు చెప్పేటటువంటిది చాలా సటిల్ సబ్జెక్ట్ ని ఏదేది నేను చెప్పాలనుకున్నానో అదంతా కూడా బయటికి తెప్పించగలిగేటటువంటి కెపాసిటీతో మీరు వినగలిగి క్లాసుకి వస్తారా? లేకపోతే అయ్యో వీళ్ళందరూ రావడానికి కష్టపడుతున్నారని చెప్పి నేనే డైల్యూట్ చేయడానికి దిగేటట్లు చేస్తారా? యూ హ్యావ్ టు డిసైడ్. ఐ కెన్ గో డైల్యూట్ ఆల్సో, ఐ కెన్ కమ్ డౌన్ ఆల్సో. అంటే మరీ నేను అర్థం కాకపోతే ఇంకా నేనేం చేస్తానండి కదా. అందుకని ద స్టూడెంట్స్ ఆల్సో, ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ to bring the highest subtle teaching out from the teacher. Responsibility anta mee bujala meedu pettestunna adaina, the subtlest teaching that what you want to communicate, it is the capacity of the student to bring it out. Lekapothe chaala cheppedunda above head ga undi cheppi, suppose if you feel what can I do, I stop that teaching, I bring it in a little fluid manner. So I cannot dilute also sometimes, you know, very I feel nenu inka anavasaranga ati sukshmaniki vellanemo ani anukuntunta appudu appudu, endukante the response should come. ఆ రెస్పాన్స్ వస్తే దానికి తగినట్లుగా ఇంకా ఫర్దర్ గా వెళ్ళాలనిపిస్తుంది నెక్స్ట్ టైం. ఇఫ్ దట్ రెస్పాన్స్ అంటే ఆ ప్రతిస్పందన స్టూడెంట్స్ నుంచి రాకపోతే ఏమవుతుందంటే ద టీచర్ కెనాట్ గో ఫర్దర్ స్టెప్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. అర్థమైందా? కొంతగా కొంచెం కష్టపెడుతున్నానో ఏమో మిమ్మల్ని మానసికంగా. తప్పదు, వేదాంతం చదవాలి అంటే ఇదే పురాణ కాలక్షేపం కాదు కదా. ఇట్ ఈస్ అ వెరీ సట్లెస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్. సో అందుకని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గ్రో మోర్ అండ్ మోర్, స్పెండ్ మోర్ టైమ్, అదే ధ్యానం చింతనలో ఉండాలి. సటిల్ సబ్జెక్ట్ పాయింట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్ ఐ నెవర్ కంపేర్ విత్ ద అదర్ టీచర్స్ వాట్ దే ఆర్ టీచింగ్. Never compare with the different lectures where you are listening. My teaching is entirely different. I can say very tough also. చెప్పగలనటువంటిది మీరు ఇద్దరి మధ్యన ఉంటుందండి టీచింగ్ అంటే నాట్ ఓన్లీ టీచర్ ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ ఇక్కడ కనెక్షన్ చూడండి మన్యసే ఎది తత్సఖ్యం నేను అర్హుణ్ణి అని అనుకుంటే సారి ఫోర్త్ శ్లోకం చెప్తున్నాను థర్డ్ శ్లోకం ఏవం ఏతత్ యథాత్ యాథాత్తం తత్వం త్వం సో పరమేశ్వర ఓ లార్డ్ ఏతత్ ఏతత్ ఏవం యథాత్ త్వం ఆత్మ ఇలా విభజించాల్సి ఉంది ఏవం ఏతత్ యథాత్ ఆత్మ ఏతత్ ఆత్మ ఏతత్ యథాత్ ఏతత్ ఏవం ఆత్మ మీ చేత ఏదైతే ఈ విధంగా చెప్పబడినదో పదో అధ్యాయం వరకు అని అర్థం పదో అధ్యాయం వరకు ఏదైతే మీ చేత ఈ విధంగా చెప్పబడినదో యథా త్వం ఆత్మ ఏ విధంగా అయితే మీ చేత చెప్పబడినదో ఆత్మానం త్వం అతను చెప్పావో యువర్ సెల్ఫ్ అని అర్థం ఆత్మానం హే పురుషోత్తమ నీ గురించి నువ్వు ఏదైతే నువ్వు ఈ విధంగా చెప్పావో అంటే నీ గురించి అంటే ఏమిటి ఆత్మస్వరూపం గురించి నీ విభూతి గురించి సగుణ రూపం నిర్గుణ రూపం అని అర్థం సగుణ రూపాన్ని గురించి చెప్పావు నిర్గుణ స్వరూపాన్ని గురించి చెప్పావు సగుణం ఎక్కడ చెప్పారు పదో అధ్యాయాన్ని చెప్పారు 7, 8, 9, 10 అధ్యాయాల్లో తను ఏ విధంగా మారింది ప్రపంచంలో మాయా సహిత బ్రహ్మ ఈశ్వర ఎలా మారామో ఈ ప్రపంచంగా నాకు చెప్పావు అదేవిధంగా నీ యొక్క అసలు రూపం ఏమిటి చైతన్యం అని కూడా చెప్పావు నిర్గుణ చైతన్యము అని చెప్పావు సగుణ ఈశ్వరాన్ని కూడా చెప్పావు నీ విభూతులన్నీ చెప్పావు నీ యొక్క అని అర్థం ఆత్మానం అంటే ఏమిటి నీ యొక్క పరా ప్రకృతిని అపరా ప్రకృతిని కూడా నాకు చెప్పావు ఉన్నతమైన రూపాన్ని దానికంటే తక్కువైనటువంటి రూపాన్ని కూడా రెండూ చెప్పావు నాకు చెప్పేవే కానీ నాకు అదంతా చూడాలనిపిస్తున్నదే ఇప్పుడు ద్రష్టుమిచ్చామి తే రూపం తవ రూపం తే తవ నీ యొక్క ఐశ్వర్యం రూపం నువ్వు అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావని సగుణ రూపంలో అన్ని అవతారాలు నీవే అని ప్రతి నామారూపంలో నువ్వే ఉన్నావని చెప్పి ఐశ్వర్యం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం విశ్వరూపం ఎవరికైతే జ్ఞానం ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నాయో శక్తి బలం వీర్యం ఇవన్నీ కలిగి ఉన్నావు కదా నువ్వు ఆ వీర్యాన్ని నేను విన్నాను ఇప్పుడు కానీ చూడాలని అనిపిస్తున్నది నాకు చూడండి ఛాన్స్ వచ్చింది పోగొట్టుకోకూడదు కదా చెప్పావు విన్నాను కానీ కొంచెం చూపిస్తారా అని అడుగుతున్నాడు ద్రష్టుం ఇచ్చామి ఐ డిజైర్ ఇచ్చామి అంటే ఏమిటి నేను ఇష్టపడుతున్నాను ఐ విష్ టు సీ ద్రష్టుం ద్రష్టుం అంటే చూడాలని కోరికగా ఉన్నది హే కృష్ణ నువ్వు చెప్పినటువంటి ఆ అపరా ప్రకృతి ఏదైతే ఉందో ఈశ్వర మాయ యోగ మాయ ఉంది కదా ఆ మాయ వలనే కదా ఈ అంతా కూడా ఈ వైభవం శక్తి ఇవన్నీ కూడా సృష్టించి ఒక మ్యాజిక్ మ్యూజిషియన్ లాగా సృష్టించావు కాబట్టి ఆ యొక్క ఐశ్వర్యాన్ని నేను విశ్వరూపాన్ని దర్శించాలనుకుంటున్నాను నాకు చూపించకూడదు అని అడుగుతున్నాడు ద్రష్టం ఇచ్చాను నువ్వు చెప్పిందంతా రైటే ఒప్పుకుంటాను అంటే కొంత అడుగుతాం కదా బ్యాటరీ కొన్నప్పుడు బల్బు కొన్నప్పుడు టెస్ట్ చేసి అంటాం నువ్వు టెస్ట్ ఇట్ అండ్ షో అంటే మంచిదేనే కొనుక్కెళ్ళంటే ప్లీజ్ టెస్ట్ ఇట్ అంటే అక్కడే చూడాలని మనకి ఎందుకంటే మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళకపోతే పని చేయకపోతే అదేవిధంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు నువ్వు చెప్పిందంతా రైటే విన్నాను యథాతథంగా నువ్వు చెప్పావు నీ గురించి చాలా సంతోషం నేనే సందేహించడం లేదు నువ్వు చెప్పింది నేనేమి సందేహించడం లేదు సందేహంతో అడుగుతున్నాను అనుకోవాకు కానీ ఎందుకు చూడాలనిపిస్తున్నది ఆ ఒక విశ్వరూపాన్ని ఆ అద్భుతాన్ని నాకు చూడాలని ఉన్నది అంటే ఒకవేళ నాకు అర్హత లేదనుకుంటావేమో. నాలుగో శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడు,
మన్యసే యది తత్ సత్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం.
ఏ ప్రభో, మొదట్లో అయింద ప్రభు అంటే లార్డ్ అని అర్థం. ప్రభు రాజా, ఏది మన్యసే, తత్ మయా ద్రష్టుం సత్యం, నేను అది చూడగలను అని నీవు అనుకుంటే, మయా నా చేత ద్రష్టుం చూచుటకు సత్యం శక్తి కలిగిన వాడిని అని గనక నువ్వు అనుకుంటే, ఇది మన్యసే, ఇఫ్ యూ కన్సిడర్ మీ దట్ ఐఎమ్ ఎలిజిబుల్ టు సీ దట్. చూడండి ఎంత వినయం, చూపించయ్యా నాకు అన్న, ఒకవేళ నాకు అర్హత ఉంది అని నువ్వు అనుకుంటే నాకు చూపించు. ఆ వినయం కావాలి మనిషిన. అవును, నీకు అర్హత లేదంటే ఏమవుతుంది, నువ్వేమిటి విశ్వరూపాన్ని అడుగుతావేంటి, చూస్తానంటావేమిటి అని. చూపించు చూడాలని ఉంది అన్నాడు. అన్న తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ, నాకు అర్హత ఉంది అని నువ్వు అనుకుంటే చూపించు, అర్హత లేదు అనుకుంటే చూపించు మాకు. అది వినయం. అందుకని మాట్లాడే పద్ధతిలో కూడా చూడండి ఎన్ని విషయాలు. అండి మీకు నేను అర్హతను అనుకుంటే నాకు చెప్పండి, లేకపోతే వద్దు. యూ హ్యావ్ టు గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద పర్సన్ టీచర్. అంతే కానీ నాకు అన్ని అర్హతలు ఉన్నాయండి మీరు చెప్పండి అని చెప్పి మనమే అర్హతలు ఉన్నాయని చెప్పకూడదు. హౌ టు యూ నో, మనకు అర్హతలు ఉందని చెప్పి మనం అనుకుంటాం. చెప్పే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఏది మన్యసే మయా ద్రష్టుం సత్యం, నేను చూడడానికి అర్హుణ్ణి అని గనక నువ్వు అనుకుంటే. అంటే ఇందులో ఒక పన్ను ఉంది ఇందులో, నాకు చూడడానికి శక్తి లేకపోతే నువ్వు ఇవ్వవా ఏమిటి ఆ శక్తి. చూడండి నాకు చూడడానికి శక్తి కనుక ఒకవేళ లేకపోయినా కూడా నువ్వు ఇస్తావు. దట్ ఈస్ అన్నమాట ఇండైరెక్ట్ గా అడగడం అన్నమాట పరమాత్మని. దిస్ ఇస్ ద వే ఆఫ్ టాక్టిక్స్ అన్నమాట, హౌ టు గెట్ ద నాలెడ్జ్. వాళ్ళని నొప్పించకూడదు, మన అహంకారాన్ని చూపించకూడదు, మన ఎలిజిబిలిటీ మనకు స్టామినా ఉందని మనకు తెలుసు, కానీ వాళ్ళ చేత మనం చెప్పించుకోగలిగినటువంటి స్థాయికి మనం దిగాలి. దిగి ఆ స్థాయి కనుక లేకపోతే మనం ఎదగాలి. ఆ స్థాయి కనుక లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థాయిని పొందేటట్లుగా ప్రార్థించాలి. ఇవన్నీ అయ్యి మనకు ఆ విద్య వచ్చి ఎక్కడండి మనిషిలో. ఎందుకంటే ఆ విద్య మీద భక్తి ప్రేమ కనుక ఉంటే, శ్రద్ధ ఉంటే మనిషిలో అహంకారం దిగొచ్చేస్తుంది. ఆ విద్య మీద విలువ, పరమాత్మ విద్య మీద విలువ, గౌరవం, రివరెన్స్ లేకపోతే అహంకారం దిగదు, అహంకారం కొంచెం పైకి వెళుతుంది. అందుకని మనుష్యాణం సహస్రేషు అని చెప్పింది కృష్ణ పరమాత్మ. వేల మందిలో ఏ కొద్ది మందికో జ్ఞానం వస్తుంది అర్జున అన్నాడు. ఎందుకంటే వినయ సంపన్నులు లేరు, చాలా తక్కువ. నాకన్నీ తెలుసు అనుకునేవాడు పైకన్నా చెప్తాడు, మనసులోనే అనుకుంటుంటాడు. ఏం తెలుసు నీకు, ఆత్మ అజ్ఞానం ఉన్నది అంటే నీకేం తెలియదు అని అర్థం, అంతే అకార్డింగ్ టు శాస్త్ర. అందుకని ఎప్పుడు తెలుసు అని అనుకోవాలి. ఆత్మ జ్ఞానం వచ్చే వరకు కూడా అన్నీ తెలుసు అని చెప్పి అనుకోవాలి. ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత అసలు ఆ స్టేట్మెంటే రాదు, వెరీ డిఫికల్ట్. ఆత్మజ్ఞానం వచ్చే వరకు నాకు తెలుసు, నాకు తెలుసు, ఇదే తెలుసు, అది తెలుసు అని చెప్పవాకు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అసలు నాకు తెలియడం ఏమిటి అనే స్థితికి వచ్చేస్తావు. కాబట్టి అసలు ఆ ప్రైడ్ అనేటువంటి నాకు తెలుసు అనేటువంటి గర్వం అనే మీనింగ్ లెస్. కానీ మనిషిని ఈ యొక్క ఈ నాకు తెలుసు అనేటువంటి మనిషిని ఆడిస్తుంది లైఫ్ లో, నాకన్నీ తెలుసు అని గర్వం అనమాట, అహంకారం. అందుకని నేను అర్హుణ్ణి అని అని కనుక నువ్వు అనుకుంటే నాకు నీ రూపాన్ని శోభించవలసింది. వినయంతో అడగడం వల్ల ఏమైంది అంటే తను అర్హుడా కాదా అని చెప్పి పాపం అందుకు సందేహం ఉంది కనుక అర్జునుడికి, నువ్వు అర్హుడి కాకపోయినా నేను చూపించాలనుకుంటే నీకు అర్హత ఇవ్వలేనా ఏమిటి అర్జున ఇస్తున్నారు, అందుకే దివ్య చక్షు ఇస్తున్నారు. అర్జునుడికి కెపాసిటీ లేదు యాక్చువల్ గా, బట్ భగవాన్ కరుణ, దట్ ఈస్ కాల్డ్ కరుణ. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డ్రా ద భగవాన్స్ బ్లెస్సింగ్స్. అహంకారం కొంచెం కూడా అంటారు దాన్ని, అండ్ ఐయోట్ ఆఫ్ ప్రైడ్ ఉంటే మనిషిలో ఈ జ్ఞానం ఈ కెనాట్ గో ఈవెన్ నియర్ టు దట్ పర్సన్, వెరీ వెరీ డిఫికల్ట్. అందుకని హే ప్రభో తత్ మయా ద్రష్టం శక్యం ఇది ఏది మన్యసే, నేను అది చూడడానికి అర్హుణ్ణి అని కనుక నువ్వు అనుకుంటే తత అప్పుడు దెన్ నీవు త్వం మే దర్శయ, నీవు త్వం మే నాకు దర్శయ చూపించవలసినది. ఏమిటది? అవ్యయం ఆత్మానం, నీ యొక్క అవ్యయ రూపాన్ని నాకు చూపించవలసినది. వ్యయం కానటువంటి రూపం ఏమిటది? చైతన్యం. వ్యయం కానటువంటిది, క్షీణించటువంటిది, నాశనం లేనటువంటిది ఏమిటి అంటే నీ యొక్క స్వరూపం. చూపించవలసినది యోగేశ్వర, ఓ యోగేశ్వర అని అర్థం. యోగేశ్వర అంటే యోగినః, అంటే యోగులందరికీ ఈశ్వరుడు ఈయన, అందుకని యోగేశ్వరుడు అని అర్థం. అణిమాది మహిమలు కలిగినటువంటి యోగులందరూ ఉన్నారు కదా. యోగ మాయ శక్తి ఏదైతే వ్యక్తమవుతుందో ఆ శక్తి యోగ మాయ. ఆ యోగ మాయని ఎవరైతే ఆధీనంలో పెట్టుకున్నాడో ఆయన యోగేశ్వర అని అర్థం. యోగేశ్వర కృష్ణ పరమాత్మ సిగ్నల్ ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్, లైన్ క్లియర్. శ్రీ భగవాను వాచ పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ హే పార్థ. భగవాన్ ఉవాచ, పరమాత్ముడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఏమని, హే పార్థ ఓ అర్జున. ఎంత ఎన్ని సార్లు పిలిచారు అర్జునుడిని పేరు పెట్టి, ఎన్ని పేర్లు పెట్టి అర్జునుడిని పిలుస్తారు కృష్ణ పరమాత్మ. హే కౌంటేయ, హే భారత, హే ధనంజయ, ఓ అర్జున. పార్థ అంటే ప్రథాయాహ పుత్రుడు, ప్రథ అంటే కుంతీదేవి, కుంతీదేవి యొక్క పుత్రుడి పేరు పార్థ. ఎవరు ఆ పార్థుడు? అర్జునుడు. ఆ పార్థుడికి సారథి అవ్వడం వల్ల కృష్ణ పరమాత్మకి ఏమని పేరు? పార్థ సారథి. సారథి అంటే డ్రైవర్. పార్థుడికి అర్జునుడికి డ్రైవర్ రథసారి అవ్వడం వల్ల పార్థ సారథి. ఎక్కడుంది టెంపుల్? మద్రాసులో త్రిప్రిగేణలో ఉంది పార్థ సారథి గుడి. అక్కడికి వెళ్తే ఏం గుర్తు రావాలి? భగవద్గీత గుర్తు రావాలి. పార్థసారథి గుడి అంటే ఏమిటి? ఏ పార్థుడికైతే సారథిగా ఉండి తన ఆత్మవిద్యను బోధించాడో అటువంటి పార్థసారథి టెంపుల్కి వెళ్తే భగవద్గీత మొత్తం చాంటి చేయాలి ప్రదక్షిణం చేస్తూ. ఆ కృష్ణప్పుడు ఆ కృష్ణుడికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఆయన పార్థసారథి అంటే. కనీసం అడుగుతూ పారాయణం అన్న చేయొచ్చు అప్పుడప్పుడు. పశ్య చూడవలసినది అన్నాడు. పశ్య మే దివ్యాని రూపాణి, నా యొక్క మే అంటే నా యొక్క దివ్యాని అలౌకికమైనటువంటి అంటే ఎక్కడా సామాన్యుల చేత చూడబడనటువంటి. లౌకికం అంటే ఏమిటి? అందరూ చూడగలరు. అప్రాకృతమైనటువంటి, ప్రాకృతం అంటే అందరూ చూడగలిగినటువంటిది, అవైలబుల్ ఎవ్రీ టైం. బట్ ఇది దివ్యాని అంటే దివిభవాని, ఎక్కడో ఏ దేవలోకంలోనో దేవతలకు ఎక్కడో లభించేటటువంటిది, సామాన్య మానవులకు లభించదు. ఇది అర్జునుడు సామాన్య మానవుడే కదా, భూమి మీదనే కదా ఆయన ఉన్నాడు. అందుకని రీసెర్చ్ కూడా చేశారు అమెరికా వాళ్ళు నాసాలు, ఏమని అంటే కృష్ణుడు నిజంగా పుట్టాడా లేదా, ద్వారకని పరిపాలించాడా లేదా అని చెప్పి రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు కనుక్కున్నారు వాళ్ళు. ఆ ఒక నాసా శాటిలైట్ ద్వారా కనుక్కుంటే ఇన్ని కొన్ని వేల సంవత్సరాల కిందట దీన్ని ఆ ద్వారకాని కృష్ణుడు పరిపాలించాడు అని చెప్పి దే హ్యావ్ ప్రూవ్డ్ నౌ. అమెరికా వాళ్ళు నాసా వాళ్ళు చెప్తే మన వాళ్ళకి ఆహా మన కృష్ణుడు కరెక్ట్ గా పూజించారు. ఈ నాస్తికులకి అందరికి వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. ఇక్కడ ఆస్తికులు అయినట్టు మనం ఏంటంటే తల ఆడిస్తున్నాం, నాస్తికులు ఒప్పుకోరు కదా. అందుకని నాసా వాళ్ళ రీసెర్చ్ అంటే ఫైనల్ అనమాట అది. అందుకని రాములు వారు వంతులు కట్టారు, చేతి వంతులు కట్టారు అని చెప్పి ప్రూవ్ చేశారు శాటిలైట్ ద్వారా. తర్వాత ఇప్పుడు కృష్ణుడు కూడా ద్వారకా పట్టణాన్ని ఏలాడు అని చెప్పి పరిపాలించాడు అని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు. దట్ ఇస్ ట్రూ. అందుకని ఇవన్నీ కథలు కాదు, నిజంగా జరిగినవి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఫలానా వాళ్ళు మీరున్నారా అని ఎవరికి తెలుస్తుందండి అని చెప్పి మీరు లేరని చెప్పి అనగలరా వాళ్ళు? మన తర్వాత తర్వాత వచ్చే వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల తర్వాత వేల సంవత్సరాల తర్వాత మా తాత 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 ముత్తాత 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 లేరు అని చెప్పి అనగలరా వాళ్ళు? ఎలా అనగలరు? అనకూడదు. ఎవరు చూశారండి వాళ్ళని, వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళందరూ అనకూడదు. ఇట్లా అనగా తెలుసు. అందుకని మనం కృష్ణ పరమాత్మ ఉన్నాడా లేడా అని చెప్పి అసలు సందేహం ఎట్లా వస్తుంది? లేడని నువ్వు ఎలా చెప్పగలవు? ఇంత చరిత్ర ఇంత విషయం ఉన్నది అంటే ఈ మస్త్ ఇదే తెలుగులో డౌట్ ఉన్నది. అందుకని శాస్త్రం చదివితే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. మే దివ్యాని రూపాణి, నా రూపములన్నిటినీ ఎటువంటివి? నానా విధాని, అనేక రకములైన. నానా విధాని అనేక విధములైన, నానా వర్ణ ఆకృతిని చ. నానా అనేకమైనటువంటి, వర్ణం అంటే రంగులు, రకరకాల రంగులు కదా. తర్వాత వర్ణ రంగులు అండ్ రూపములు అంటే మోస్ట్ కలర్ఫుల్ అనమాట. రకరకాల రంగులు ఉన్నారు కదా, రకరకాల రంగులు కదా మనుషులు. టూ బ్లాక్ టూ వైట్ మిక్స్డ్ కలర్ హెయిర్ కూడా చెప్పక్కర్లేదు. రకరకాల హెయిర్ అంటే రకరకాల రంగులు, రకరకాల నీల పీత పసుపు ఆకుపచ్చ తెలుపు రంగురంగులు ఇవన్నీ కూడా. శతసహ శతసహ అథ సహస్రశ ఇన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ అంటే వేల సంఖ్యలో వందల సంఖ్యలు. నా యొక్క వర్ణాన్ని రూపాన్ని ఏవైతే వేల వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నాయో, వందలు వేలని కాదు అక్కడ, ఒక ఉదాహరణకి అనమాట అది. అందుకంటే ఎక్కువ అని అర్థం, బిలియన్ ట్రిలియన్. అందుకని ఎక్కువ చెప్పలేం కాబట్టి వందల వేల సంఖ్యలో అంటాం. అంటే యూ హ్యావ్ టు సప్లై అంటే లెక్క పెట్టలేనన్ని అని అర్థం. అన్కౌంటబుల్ ఇమ్మెజరబుల్ దాన్ని మనం పరిణామం తీసుకోలేనటువంటి పరిమాణం, నాట్ పరిణామం పరిమాణం. ఓకే, యూ కెనాట్ మెజర్ ఇట్, యూ కెనాట్ కౌంట్ ఇట్, గణన చేయలేనటువంటి అని అర్థం. అంతేగాని వెయ్యిను వందలని చెప్పి అనుకోవాలండి. శతసహ సహస్రశ, శత అంటే వంద, సహస్రం అంటే వెయ్యి. అంటే వందలు వేలు అంటే అనేకశ అని అర్థం చేసుకోండి, అనేకమైన అని అర్థం. ఆరో మంత్రం ఆరో శ్లోకం.
పశ్యారిత్యాన్ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత.
ఇంకా సార్థకాల చూడడం, అర్జునుడు చూడటం సార్థకాలే. ఇలా ఇలా చూడవలసింది ముందు చెప్తున్నాడు అనమాట. ఎలాగైతే అమ్మ నాన్న సినిమాకి తీసుకెళ్లే ముందు మనం ఏ సినిమాకి వెళ్తున్నాం తెలుసా, అందులో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, 3D పిక్చర్ అనమాట. ఇప్పుడు చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. రకరకాల రంగులు, వేల సంఖ్యలో అనేకమైనటువంటి వర్ణాలు రూపాలు ఉంటాయి, అవన్నీ నువ్వు చూడాల్సింది అని చెప్పి ఆశ చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దివ్య చక్షు ఇవ్వాలి, ఇంకా ఇస్తే కదా చూస్తాడు. అందుకని ఆశ పెడుతుంటే పిల్లలు కూడా తయారవుతారు, ఎట్లాగే డ్రెస్ వేసుకొని రెడీగా నేను కూడా వస్తాను మాది. అందుకని అర్జునుడిలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. ఎలా ఎలా చూడాలి, ఏమేమి రకాలు చూడాలి, ఏమేమి రంగులు ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఎవరెవరిని చూడాలి చూ అర్జున, పశ్య చూడవలసినది. తేన పశ్య అన్నారు. అంటే ఆ తర్వాత తప్పులు చెప్పబోతున్నారు. ఏమని, ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథ. ఎవరెవరిని చూడాల్సింది నువ్వు, ఇదేమిటయ్యా నీ విశ్వరూపం చూపించమంటే ఆదిత్యుల్ని చూడు, రుద్రుల్ని చూడు, మరుతుల్ని చూడమంటే అదేమిటి కృష్ణ పరమాత్మ, నీ విశ్వరూపాన్ని చూపించు అని అడిగాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నువ్వు 12 ఆదిత్యుల్ని చూడవలసినది. ఈ 1000 సంఖ్యలు ఎవరున్నారట, ఆదిత్యుల్ని చూడు. తర్వాత వసూన్, అష్ట వసూలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూడవలసినది విశ్వరూపంలో. రుద్రాన్, ఏకాదశ రుద్రులు, 11 రుద్రులు ఉన్నారు. ఎవరు 11 రుద్రులు అంటే, 11 రుద్రులు అంటే 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఇవన్నీ ఏడిపిస్తాయి కదా మనల్ని, ఇంద్రియాలు మనస్సు ఏడిపిస్తుంటాయి కదా, అందుకని రుద్రులని పేరు. రుద్రులు అంటే ఏడిపించేవాళ్ళు అని అర్థం. రోదయతి ఇతి, ఏడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంద్రియాల మనసు ఉంటుందో ఏడిపే దుఃఖం అనమాట మనిషి అంటుంటారు. సో ఆదిత్యులు అశ్వినవు, అశ్విని దేవతలని, 2 అశ్విని దేవతలు, 8 వసువులు, 8 మంది వసువులు, మరుత్తదా. మరుత్ అంటే ఆదిత్యులంటే, 12 మంది ఆదిత్యులంటే సంవత్సరానికి 12 నెలలు కదా, ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా సూర్యుడు ప్రకాశిస్తాడు. అందుకని 12 ఆదిత్యులు రకరకాలు, ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఆయన టెంపరేచర్. మే నెల ఎలా ఉంటుంది, డిసెంబర్లో ఒక రకంగా ఉంటుంది టెంపరేచర్. ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా ఉంటాడు ఆదిత్యుడు. అందుకని 12 మంది ఆదిత్యులు. ఆదిత్యులు అంటే ఎవరు, అసలు విషయం చెప్పలా నేను, మీ అందరికి తెలుసు అనుకుంటా. సమ్టైమ్స్ ఐ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అండ్ యు నో ఎవ్రీథింగ్. సో సూర్య భగవానులు 12 నెలలు 12 రకాలుగా, కాబట్టి ఆ సూర్య తేజస్సుని 12 నెలలు 12 రకాలుగా ఉన్నటువంటి ఆదిత్యులు అనమాట. అన్ని సూర్యుడిని ఆదిత్యుడు అంటాం. చూడవలసినది 11 మంది రుద్రుల్ని, 2 అశ్వినవు అంటే డ్యువల్ కేస్ అశ్వినవు. మరుతహ, ఎండాకాలంలో వచ్చే గాలి వేరు, చలికాలంలో వచ్చే గాలి వేరు. పిల్లల తిమ్మర గాలులు అంటారు, స్మూత్ గా ఉండే గాలి. నిన్న మొన్నప్పుడు వచ్చిన చూసారా గాలి, రాత్రి వడగాలి, పెనుగాలి, తుఫాను గాలి, తెమ్మెర గాలి, పిల్ల తెమ్మెర గాలి, ఎన్నెన్నో గాలులు ఉన్నాయి కదా. అదే మరుత్తు, మరుత్ అంటే గాలి. రకరకాలైనటువంటి ఈ యొక్క వాయువు ఉంది కదా చూడవలసింది. బహూన్ దృష్టపూర్వాణి, బహూన్ అదృష్టపూర్వాణి, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటివి. బహూని అదృష్టపూర్వాణి, నీ చేత ముందు ఇంతకు ముందు ఏ యొక్క ఈ మనుష్య లోకంలో ఎవరి చేత చూడబడలేదు. అదృష్టపూర్వాణి, ఇంతకు ముందు ఎవరి చేత ఈ మనుష్య లోకంలో ఇవన్నీ చూడబడలేదు, అటువంటివన్నీ కూడా నువ్వు చూడవలసినది. బహూని ఆశ్చర్యాణి, బహూన్య దృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి, ఆశ్చర్యాణి పశ్చ, ఈ ఆశ్చర్యకరమైనటువంటివన్నిటినీ నువ్వు చూడవలసినది. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు సీ. తర్వాత
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుణాకేశం యచ్ఛాన్య ద్రష్టుమిచ్ఛసి.
హే గుణాకేశ, ఓ అర్జున, ఇదాని ఇప్పుడు నా యొక్క రూపాన్ని, నా శరీరంలో ఈ యొక్క సర్వ ప్రపంచాన్ని చూడవలసినది. సచరాచరం, ఈ సమస్త ప్రపంచంలో నా రూపాన్ని చూడవలసినది. అంతేకాకుండా నీకు ఇంకా ఏదైనా చూడాలని అనుకుంటే అన్యత్, అది కూడా చూడవలసింది. అన్యత్ అంటే ఏంటో తెలుసా? ఎవరు ఓడిపోతారో యుద్ధంలో అది కూడా చూడాలనుకుంటే చూడు. నేను ముందే చెప్తున్నాను, అన్యత్ నా ఈ శరీరంలో అంతా చూడవలసింది సర్వ ప్రపంచాన్ని. ఇంకా వేరే ఏదైనా నీకు చూడాలి అనిపిస్తే అది కూడా చూడచ్చు. నేను ఎవ్రీథింగ్ ఇది అవైలబుల్ చూస్తే అది వచ్చే వారం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.